ఓం శాంతి. భగవద్గీతలోని అధ్యాయాలను అందులోని జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని ఈ జ్ఞానంతో మనుషులకు సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ సమాధానం తెలియచేస్తున్నాను. ఇది నిజంగా యూనివర్సల్ జ్ఞానం. ఈరోజు 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఇందులో మొదటి మాట నిరాకార పరమాత్మ. ఈరోజు నేను మీకు ఈ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా తెలియచేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత మనుషులు ఈ దుఃఖ ప్రపంచం నుండి విముక్తులవుతారు. ఈ అధ్యాయంలో పరమాత్మ తిరిగి తన పరిచయాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. వారి జ్ఞానం చాలా విశాలమైనది. కొద్ది కొద్దిగా ఇచ్చారు, ప్రతి అధ్యాయంలోనూ ఇచ్చారు. వీటన్నిటినీ మనం చర్చించాం. 9వ అధ్యాయంలో మొదటి మాట నిరాకార పరమాత్మ. మీరు ఫీల్ అవుతారు, శ్రీకృష్ణుడు నేను నిరాకార పరమాత్మను ఎలా చెప్పాడు అని కన్ఫ్యూజ్ అవ్వవచ్చు. దీని గురించి తర్వాత చర్చిద్దాము. కానీ విజ్ఞాన సహితంగా జ్ఞానం గురించి చెప్పారు. విజ్ఞానం చేసే సవాల్ ఎదురుగా నిలబడేది. ఇలాంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చారు. మనం నిజంగా భగవంతుని గురించి తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది ఇంకేదీ ఉండదు. మన చిత్తం శాంతిగా అవుతుంది, మనకు వారితో బంధం జోడించబడుతుంది. ప్రపంచంలో మన మనసు భ్రమించటంతో ఉత్పన్నమైన సమస్యలన్నీ సమాప్తం అవుతాయి. ఒక పరమాత్మను తెలుసుకోవడంతో, వారితో బుద్ధిని జోడించడంతో ఈ విషయం గీతలో పదే పదే చెప్పారు. ఈ 9వ అధ్యాయంలో ఏ భక్తులైతే అనన్య భావంతో నన్ను పూజిస్తారో, కేవలం నా స్వరూపంలో స్థితి అవుతారో, కేవలం నా జ్ఞాపకం చేస్తూ ఉంటారో, అలాగే దురాచారాలైన మనుషులు ఎంత పెద్ద విషయమో చూడండి, ధర్మాత్ములు అవుతారు, శాంతిని ప్రాప్తించుకుంటారు. చాలా మంచి విషయం. ఒకవేళ దురాచారులు పరమాత్మను తెలుసుకొని వారి స్వరూపంలో స్థితి అయితే, యోగయుక్తంగా అయితే, నిరంతరం వారి స్మృతిలోనే స్థితి అయితే వారు ధర్మాత్ములు అవుతారు, సజ్జనులుగా అవుతారు, మహాపురుషులు అవుతారు. అనేక సమస్యలు సమాప్తం అవుతాయి. పరమాత్మ ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. నా పరంధామం, నా కర్తవ్యం ఇది కూడా చెప్పారు. నేను సాధారణ మనిషి శరీరంలోనికి ప్రవేశిస్తాను, అందువల్ల మూర్ఖులు నన్ను తెలుసుకోలేని కారణంగా సాధారణ మనిషిగా భావిస్తారు. దీని అర్థం ఏమిటంటే, భగవంతుడు తన ధామాన్ని వదిలి మనిషి రూపంలో తప్పకుండా వస్తారు. వారు వచ్చి స్థాపన కార్యం చేస్తారు. ఇది 6వ అధ్యాయంలో చెప్పబడింది. ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను అని. ఇందులో లోతైన విషయం ఉన్నది. సృష్టి అంతిమంలో అన్ని ఆత్మలు నా ప్రకృతిలో కలిసిపోతాయి. తిరిగి నేను వారిని కొత్త కల్పం ఆదిలో రచిస్తాను. కల్పం గురించి చెప్పారు, అలాగే పరమాత్మ వినాశనం మరి స్థాపన గురించి కూడా చెప్పారు. పరమాత్మ వచ్చి ఈ దివ్య కార్యాన్ని చేస్తారు. స్థాపన మరియు వినాశనం, వినాశనం, వినాశనంలో అన్ని ఆత్మలు ముక్తిని పొంది నా ధామానికి వెళ్తారు. దీనిని వారు నా స్వరూపంలో కలిసిపోతారు అని చెప్పారు. కానీ కలిసిపోవడం అంటూ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళి నివాసం ఉంటారు. తర్వాత సృష్టి ప్రారంభం అవుతుంది. సత్యయుగం తిరిగి వారి కిందకి రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి పరమాత్మ వస్తారు. కొంతమంది రారు అని చెప్తారు, కానీ అది తప్పు. రెండో విషయం, అతడు కర్మలు కూడా చేస్తారు. ఇది వారి కర్మ. ఇది చాలా లోతైన విషయం. కానీ ఈ కర్మ నన్ను బంధించదు, ఎందుకంటే నేను ఉదాసీనంగా అంటే అనాసక్తితో చేస్తాను, సాక్షిభావంతో నా దివ్య కర్తవ్యాన్ని చేస్తాను. కాబట్టి మన ఈ రహస్యాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. దీని ఆధారంగా చేసుకొని నేను పరమాత్మ పరిచయం గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. అతడు నిరాకారుడు. నిరాకారుడు అంటే అర్థం ఆకారం లేదని కాదు, ఆకారం లేకుండా ఏ వస్తువు ఏ శక్తి ఉండదు. కానీ అతని ఆకారం ఎంత సూక్ష్మం అంటే ఈ కళ్ళతో మనం చూడలేం. అందువల్ల నేను సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పబడింది. చాలా సూక్ష్మంగా ఉంటారు వారు, పూర్తిగా బిందు స్వరూపం, ప్రకాశ స్వరూపం, జ్యోతి స్వరూపం, పరంధామ నివాసి. పరంధామం పేరు గీతలో ఎన్నోసార్లు చెప్పబడింది. పరం పదం అని కూడా అంటారు. పరంధామానికి పరం పదం అనే శబ్దాన్ని ఉపయోగించారు. మనిషి మర్చిపోయారు మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఎంతోమంది సాధకులు ముక్తి కోసం సాధన చేస్తున్నారు, కానీ వారికి ముక్తి వచ్చి ఎక్కడికి వెళ్తాము అనే విషయం మాత్రం తెలియదు. కొంతమంది శ్మశానాలను కూడా ముక్తిధామం అని పిలుస్తున్నారు. అది ముక్తిధామం కాదు, అది శరీర సంస్కారం చేసే ప్రదేశం. ముక్తిధామం అంటే ఆత్మలు ముక్తిని పొంది వెళ్ళే స్థలమే ముక్తిధామం. మనం వారితో బుద్ధియోగాన్ని జోడించాలి. కర్మ వారిని బంధించదు, ఎందుకంటే వారు అనాసక్తితో కర్మ చేస్తారు. వారు వస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, ఇది స్పష్టం. విజ్ఞాన సహిత సత్య జ్ఞానం చదువులన్నింటిలోనూ రాజు, రహస్యాలన్నింటిలో కూడా రాజు. చాలా లోతైన రహస్యం, ఎంత సీక్రెట్ అంటే అంత సీక్రెట్, అన్నిటిలో రాజు లాంటిది. చదువులన్నింటిలోకి రాజు పరమాత్మని తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం. ఈ విద్యను తెలుసుకొని మనం కూడా పరమాత్మ వలె కర్మను చేయడం నేర్చుకోవాలి. అప్పుడు కర్మ మనల్ని బంధించదు, కర్మ మనుషులను బంధిస్తుంది. భగవంతుడు ఎలా కర్మ చేస్తారు? వేరొక మనిషి శరీరంలోకి వస్తారు, దివ్య కర్మను చేస్తారు. దివ్య కర్మ అంటే అర్థం ఆ కర్మను ప్రపంచంలో ఏ మనిషి చెయ్యలేడు. స్థాపన, పాలన మరియు వినాశనం, దీనికోసం ముగ్గురు నిమిత్తంగా ఉన్నారు, బ్రహ్మ విష్ణు శంకర్లు. వీరు ముగ్గురికి కూడా పైన ఉంటారు. ఈ విషయాన్ని మనుషులు మర్చిపోయారు. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురిని ఒకే చోట చూపిస్తున్నారు, కానీ వీరికన్నా పైన ఇంకొకరు ఉన్నారు. ఏదైనా కంపెనీలో ముగ్గురు జనరల్ మేనేజర్లు ఉంటే వారిపైన కంపెనీ డైరెక్టర్లు ఉంటారు, లేదంటే చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారు. ముగ్గురిని కంట్రోల్ చేసేవారు ఈ నిరాకార పరమాత్మ. వారితో మన బుద్ధి యోగాన్ని జోడించాలి. పరమాత్మతో మన బుద్ధి జోడిస్తే వారి శక్తులు మనకు వస్తాయి. ఈ బుద్ధి యోగంతో ఇలా చెప్పబడింది, దురాచారి మనుషులు కూడా ధర్మాత్ములుగా అవుతారు. బుద్ధి పరమాత్మతో జోడిస్తే ఎవరితో మనం బుద్ధిని జోడిస్తామో వారి వైబ్రేషన్స్ మనలోనికి వస్తాయి. వారు ఎలా ఉంటే అలాగే మనకు కూడా వారి గుణాలు, క్వాలిటీస్, శక్తులు మనలోనికి వస్తాయి. ఉదాహరణకి చూడండి, హనుమంతుని భజన చేస్తూ ఉంటారు. హనుమంతునితో మనకి ఎంతో ప్రేమ ఉన్నది. హనుమంతుని వంటి మహావీరత మనలోనికి కూడా వస్తుంది. నిశ్చయంగా ఆ శక్తి మనలో జాగృతం అవుతుంది. వారిలోని సేవాభావం, వారిలాంటి భక్తిభావం భక్తులలోనికి వస్తుంది. లేదంటే వారి భక్తి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం నిరాకార పరమాత్మతో బుద్ధి జోడిస్తే వారు శాంతి సాగర్లు. వారి శాంతి మనలోనికి వస్తుంది. అతడు సుఖ సాగరుడు, సుఖం మనలోనికి వస్తుంది. అతడు ప్రేమ సాగరుడు, అతని ప్రేమ మనకి లభిస్తుంది. మన జీవితం శ్రేష్టంగా అవుతుంది. మనిషి ధర్మాత్ముడుగా అవుతారు. ఎన్నో సమస్యలు సమాప్తం అవుతాయి. మనం మన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుందాము, వారితో యోగాన్ని జోడిద్దాము, శ్రేష్ట స్థితిలో శ్రేష్టాతి గతి పొందుదాము. దీంతో ఎలాంటి సమస్యలు మన జీవితంలో రావు. ఇది యోగంతో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓం శాంతి.